विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरान्तश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पर आश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः पार्वतीपते हर हर महादेव जयवरपु అలివేలు మంగతాయారు గారు శ్రీనివాస్ గారు దంపతులు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో శివభక్తుల యొక్క చరిత్ర వినాలి అని కోరుకున్నారు. శివభక్తుల చరిత్ర వింటే మనకి విజయం లభిస్తుంది. భక్తులకు విజయం, భక్తుల చరిత్ర వింటే మనకు విజయం, చెబితే విజయం, చెబుతూ ఉంటే కనీసం ప్రోత్సహించిన విజయమే. కాబట్టి దానికి భక్త విజయం అని పేరు. ఈ భక్తుల చరిత్రలు విని విజయం పొందాలి అని చెన్నైలో ఉన్న ఆ దంపతులు ఇద్దరూ సంకల్పించారు. వారి సంకల్పానికి ఈశ్వర కటాక్షం కూడా తోడయ్యింది. అందువల్ల సప్తాహ దీక్షతోటి ఈ ప్రాంతంలో ప్రవచనం చేసుకోగలుగుతున్నాం. ఈ సంవత్సరం ప్రపంచమంతా స్తంభిస్తున్న కాలంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించి కష్టంలో కూడా సుఖమిచ్చాడు. అనేక భాగవత సప్తాహాలు ఇక్కడ పారాయణ దీక్షతో జరిగి దీక్షతో మహాత్ములు పారాయణం చేశారు. పారాయణ పరులు వేద పండితులు అనకూడదు. వేద పండితులు వేరు, పారాయణ పరులు వేరు. వ్యవహారాలలో రాస్తున్నారు కానీ వీళ్ళు పౌరాణికులు, పురాణ పండితులు. కాబట్టి పారాయణ చేస్తున్న వారందరూ వేదం చదువుకున్నవారు కాదు. వేదం చదువుకోవడం వేరు, సంస్కృతం చదువుకుని పురాణ పారాయణ చేయటం వేరు. అయినా ఎందుకో చాలామందికి తెలియక వేద పండితుల చే పారాయణాన్ని పెడుతూ ఉంటారు. వేద పండితులు మంచి స్వరంతో వాళ్ళు వేదం వాళ్ళు చదువుతారు, ఆ విధానం వేరు. ఈ సంస్కృతం చదువుకున్న వాళ్ళు పురాణం చదివే తీరు వేరు. ఇక మీదట ఎవరైనా ఇది కూడా గుర్తెరగండి, స్మార్థం వేరు, వేదం వేరు, పురాణము వేరు, ఇవన్నీ వేరు. కావ్యాలు చదువుకున్నటువంటి వాడి విధానం వేరు. కొంతమంది కావ్యాలు చదువుకుని సంస్కృతం చదువుకుని శ్లోకాలు రాయగలరు, వారికి పురాణాల మీద అవగాహన ఉండదు, భక్తి లేకపోవచ్చు. కాబట్టి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వంట చేసేవాళ్ళు అందరూ అన్ని రకాల వంటలు చేస్తారా? ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, మీకు కూడా సప్తాహంలో వంట చేసి పెడతానండి అంది. ఏం చేస్తావమ్మా, ఎండు రొయ్యలతో చారు నేను పెడితే ఉంటుందండి అంది ఆవిడ. కాబట్టి ఆ రకంగా కూడా పెడతారు. ఇప్పుడు ఆ వంట వంట తీసుకుని నేనేం తీసుకోను, నాకు అదో తంట. ఆ విధంగా చారు పెడితే ఇక్కడికి రావడానికి సిద్ధపడి పురాణం వినడానికి వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారండి. అవి ఆవిడ్ని పిలిచానా, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా గురువు గారికి ఇదేయి అంటారు, రోజు వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు. కానీ నాకు ఉపయోగం లేదు కనుక నాకు మా సారథి గారికి సాయికి మా అందరికీ పనికి వచ్చే వంట ఆవిడని పెట్టుకున్నాం. ఆవిడ అప్పుడప్పుడు కొంచెం తంటా తెచ్చిపెట్టి పెంట పెట్టినా ఆవిడతోటి సర్దుకోవడానికి గల కారణం మరి ఈ ఆహారం కావాలి కనుక. కాబట్టి వంట చేసే వాళ్ళందరూ ఒకే రకమైన వంటలు చేస్తారు. ఒక్కొక్కళ్ళు లడ్డూలు బాగా చేస్తారు, ఒక్కొక్కరేమో దద్యోజనం బాగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు వంట వాళ్ళల్లో కనపడతారు కానీ పక్క యజమాని చేత అన్నీ చేయించి వాళ్ళు మాత్రం ఆఖరిని వచ్చి అవన్నీ మీరే చేశారు అమ్మగారు అంటారు. అందువల్ల ఆయా వ్యక్తుల్ని వారి వారి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే మహానుభావులైనటువంటి వాళ్ళు ఇక్కడ అద్భుత రీతిలో పారాయణాలు చేశారు. ఆ పారాయణములు విని మేమంతా కూడా తరించాం అని మీరు అన్నారు. భాగవతం ఇక్కడ అన్ని సప్తాహాల దీక్షతో పారాయణం జరిగింది. ఆ సమయంలోనే భాగవత ప్రవచనాలు వీలుని బట్టి పురాణ ప్రవచనాలు చేసుకున్నాం. కిందటిసారి లింగపురాణం చెప్పుకున్నాం కార్తీక మాసంలో, ఈసారి శివభక్తుల యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అందులో శ్రీదర్శనుడు అనే ఒక మహానుభావుడి చరిత్ర చెప్పుకున్నాం. శ్రీదర్శనుడు నిరంతర శివభక్తి పరాయణుడు. నిరంతర భక్తి అంటే ఏమిటి? ఎప్పుడూ శివ అంటాడనమాట ఆయన. శివ 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 అనకుండా అన్నము తినడు, శివనామస్మరణం చేయకుండా లేవడు, శివనామస్మరణ చేయకుండా స్నానం చేయడు. భక్తులు లేచి లేవగానే పాచిముఖంతో శివ అంటూ లేవస్తారు. అసలు లేచేటప్పుడు అలా లేవాలట. నీవు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో ఆ నామస్మరణతో లేవాలి. మళ్ళీ పిశాచి దేవతలు కాదు, ఈ దేవతలు అనేది చెప్పేది వేద దేవతలు, శివుడు నారాయణుడు వీళ్ళని తలుచుకోవాలి. చెక్క మొక్కల దేవుణ్ణి తలుచుకుంటే చిక్కులు వచ్చి పడతాయి, నరకానికి పోతావు, అది వేరే విషయం. అలాగే ఏ దేవతారాధన చేసినా విడిచిపెట్టకుండా ఎప్పుడూ తలుచుకుంటూ ఆ పనులు చేస్తే వాళ్ళని నిరంతర భక్తులు అంటారన్నమాట. శ్రీదర్శనుడు అంత గొప్పవాడు కాబట్టే అతడికి యక్షిణి ఖడ్గమిచ్చింది, బేతాళుడు వశమయ్యాడు, ఆపై పద్మిని భార్య అయ్యింది, జగదంబ ముగ్గురమ్మల రూపంతో ఉన్న విగ్రహ రూపంలో ఆయనకు వచ్చింది, ఆయన దగ్గరికి చేరింది, ఆయన చేత గుడి కట్టించుకుంది. గుడి అందరూ కట్టగలరేటి? గుడి కట్టాలంటే వాడు ఎంతో తపస్సు చేసి ఉండాలి. వ్యవహారంలో మనకి పురాణాలు అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు, స్తోత్రం అక్కర్లేదు. భక్త కన్నప్పలాగా పూజిస్తే భగవంతుడు మన అనుగ్రహిస్తాడంటాం కానీ అది భక్త కన్నప్ప లాంటి వాళ్ళ కోవ వేరు. కానీ రోజు కావలసిందే మనకి స్తోత్రం, లేకపోతే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? అందుకే శంకరాచార్యుడు ఇంత కష్టపడి స్తోత్రాలు రాశాడు. కానీ అది లేదని వెంగబెట్టుకోవద్దన్నాడు. అందువల్ల పద్మాకర్ గారి మార్గం మంత్ర మార్గం, పాపం కొంతమంది మన భక్తుల మార్గం భక్తి మార్గం. కొందరు చక్కగా స్పష్టంగా చదవగలరు, కొందరు చదవలేరు. చదవలేకపోతే బెంగబెట్టుకోవద్దన్నాడు తప్ప అసలు చదవడం మానేయొద్దని కసం. మళ్ళీ ఈ స్తోత్రాలు దండగా ఈ వేదాలు దండగా అనకండి. మళ్ళీ అవి ఒక కోవ, ఇదొక కోవ. కన్నప్పను ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి. ఎందుకని? కన్ను తీసిపెట్టాడు ఆయన. నువ్వు కన్ను కాదు కదా, పన్ను తీసివ్వవే. ఇప్పటివరకు గొలుసే తీసేవలేదు ఒక ఆవిడ. కాబట్టి గొలుసేవరు, ఇక మళ్ళీ కన్నులను పన్నులు ఎక్కడ తీస్తారు? కాబట్టి మనం భగవంతుడు పరీక్షిస్తే కన్ను పొరపాటు తీయలేం. అంత స్థాయికి వెళ్ళాలండి. అయ్యో బాబు, ఆ రాక్షసత్వం వేరు. రావణాసురుడు పాండిత్యము ఉండి కన్నప్పలా కన్ను తీయగలిగే రెండు ఉన్నవాడు, వాడు కూడా తక్కువవాడు కాదు. పేగులు బయటికి లాగిన వాడు వాడు. శిరస్సుతోటి చేతులతోటి కైలాస పర్వతం పెకలించాడు, తలలు నరుక్కుని యజ్ఞం చేశాడు. ఎట్ ది సేమ్ టైం సంస్కృతంలో పాండిత్యం ఉన్నవాడు కనుకే జటా కటాహ సంభ్రమద్ భ్రమన్ నిలింపనిజ్జరి అంటూ అపూర్వ స్తోత్రము రాశాడు. ఇన్ని చేసి కూడా మహాత్ములను హింసించాడు వాడు, అందువల్ల నాశనమైపోయాడు. మీరు ఎంత భక్తులైనా అవ్వచ్చు, ఎంత పండితులైనా అవ్వచ్చు, మాబోటి మహాత్ముల జోలికొస్తే అక్కడి నుంచి వాడికి భ్రష్టత మొదలవుతుంది. ఇతరులను ఒక సాధువుని హింసించకూడదు, అందువల్ల వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి భక్త కన్నప్పలాగా మీరు కన్ను ఇవ్వగలము అనుకుంటే మీకు అక్షరం ఒక్కర్ల. పంది పెట్టినా మీరు ఆయన ఆహారంగా సేకరిస్తాడు, నందినిచ్చినా సేకరిస్తాడు. మనం భక్త కన్నప్పల కన్ను ఎందుకు ఇస్తాం, పన్ను ఎందుకు ఇస్తాం? అందువల్ల మనం పందిని పెట్టకూడదు. మళ్ళీ గొడగూచిలు అంటే అమాయక భక్తురాలు. కూచి అంటే జుట్టుముడి అన్నమాట. గొడగూచి పొడుగైన జుట్టుముడి. అది శివలింగంలో ఇరుక్కుపోయింది కనుకే ఆవిడకి గొడగూచి అని పేరు వచ్చింది. జుట్టు ఒకటి మిగిలిపోయింది. ఎంత అమాయకంగా శివ ఈ పాలు తాగిందండి ఆవిడ. ఎంత మంచి కథ ఎత్తుకున్నారు వాళ్ళు, చాలా మేస్టర్ మంచి కథ ఎత్తుకున్నారు. కాబట్టి ఈ పావు గంట అవుదా ఆయనకి, పావు గంట అనగానే ఆయనకి అది ఒక ఇబ్బంది కలిగించే విషయం. అదే ఒక గంట ఇచ్చేస్తే నేను లేనప్పుడు రేపో ఎప్పుడో పెట్టానుకోండి, బాగుండేది. పాపం నేను లేనప్పుడు బాగా విజృంభిస్తారు ఆయన, ఎందుకంటే టైం అంతా అయింది కనుక. ఇప్పుడు ఏమి నేను అందులో కాగవో రుచి లేవో మాడంగాగెనో పాలు కాగలేదా, రుచిగా లేవా, మాడిపోయాయా, పంచదార సరిపోలేదా అని శివుడితో మాట్లాడగలిగింది ఆవిడ. అందుకనే శివుడిలో కలిసిపోయింది. అవునా? అందరం అలా చేయలేం కనుక ఏం చేయాలన్నమాట, కష్టపడి భక్తితో స్తోత్రాలు చేయాలి. అందుకే శంకరుడు చాలా టెక్నిక్ చేశాడు. ఓ పక్కనేమో భక్త కన్నప్ప ఏం చదువుకున్నాడు అని అన్నది ఆయనే, కానీ ఈ ప్రపంచంలో శివుడి మీద ఆయన రాసిన స్తోత్రాలు ఎవరూ రాయలేదు. గణపతి మీద రాశాడు, శివుడి మీద రాశాడు, అమ్మవారి మీద రాశాడు, లక్ష్మీదేవి మీద రాశాడు, ఆంజనేయుడి మీద రాశాడు, సుబ్రహ్మణ్య స్వామి మీద రాశాడు, సమస్త స్తోత్రాలు రాశాడు. తద్వారా నాయన పాండిత్యం కూడా అవసరమే. డుక్రున్ కరణే అంటూనే ఆ డుక్రున్ కరణే శాస్త్రం చదువుకున్నాడు కాబట్టి ఆయన అంత బాగా రాయగలిగాడు. అవునా? చదువుకున్నవాడు ఆ మాట అనాలి. ఇప్పుడు ఇది విని కొంతమంది ఏమనుకుంటారు, చదువు అన్నాడు ఆ బోడి, ఈ సంస్కృతం చదువుకోకపోతే మోక్షం రాదు అంటాడు. వాడికి అక్షరం రాదు కనుక. కానీ వాడు ఆ మాట అనాలంటే ఎంత భక్తి ఉండాలండి. శివుడి కోసం గొంతు నరుక్కోగలిగే స్థితికి వెళ్ళాలి. వీరశైవంలో నాలుకలు కోసుకుని శివుడికి బలిచ్చారు శ్రీశైలంలో. ఇప్పటికూడా శ్రీశైలంలో నాలుకల మండపం ఉంటుంది తెలుసుగా, పక్కన లోపలికి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద స్తంభం ఉంటుంది పెద్ద నందీశ్వరుడి దగ్గర. అక్కడే నాలుకలు కోసుకుని నైవేద్యం పెడితే ఆ నాలుకలు మళ్ళీ అతుక్కుపోయి వాళ్ళకి మంచి స్తోత్రాలు వచ్చేవిట. ఆ లెవెల్ ఎక్కడ, మనం ఎక్కడ? అవునా? ఇప్పుడు శ్రీదర్శనుడు అంతటి భక్తుడు కాబట్టే నిరంతర శివనామస్మరణ వల్ల ముగ్గురు అమ్మవార్లతో కూడిన విగ్రహం వచ్చింది. ఆ అమ్మల్ని ప్రతిష్ఠించాడు, అమ్మని అయ్యని పూజించాడు. శివభక్తుడు అమ్మని విడిచిపెట్టాడు, అమ్మ భక్తుడు శివుణ్ణి విడిచిపెట్టాడు. నేను శివుణ్ణి పూజిస్తాను, అమ్మవారిని పూజించను అంటే అమ్మవారికి దూరం అయితే వాడికి అన్నం ఎలా వస్తుంది? గురువుగారి దగ్గరికి వచ్చారంటే గురుపత్ని సేవించకపోతే ఆవిడ రాణిస్తుంది ఇంట్లోకి. గురుపత్నినే సేవించి నా దగ్గరికి రానివ్వకపోతే నేను రాణిస్తాను, అది వేరే విషయం. కాబట్టి చెప్పేది ఏంటంటే, కొన్ని సమయాల్లో దంపతులు ఇద్దరిని సమానంగా గౌరవిస్తేనే ఏ సృష్టిలో ఏదన్నా గౌరవం. అది ధర్మం. ఆది దంపతులు అన్నారు, అందుకే వాళ్ళిద్దరిని నమశివాభ్యాం పార్వతీ పరమేశ్వరులు ఇరువురి కొరకు నమస్కారం. నవ యౌవనాభ్యాం, వాళ్ళు ఎప్పుడు యువకుల్లాగే ఉంటారట. పార్వతీ పరమేశ్వరులకి ఏజ్ ఫ్యాక్టర్ లేదు, ఎప్పుడు చూసినా బిలో 30 ఇయర్స్. పార్వతిని చూడండి, 30 ఏళ్లలోపు స్త్రీ. శివుణ్ణి చూడండి, 30 ఏళ్ల కుర్రాళ్ళగా ఉంటాడు నాలాగా అన్నమాట. ఆ యౌవనం భగవంతుడు ఇచ్చాడు. అందుకే నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం, చెరిసగం శరీరాలు కలిగి ఉంటారు. ఎప్పుడు దగ్గరికి కౌగిలించుకుని కలిసిపోయి ఉన్న శరీరం కలిగిన వాళ్ళు. కలిసి ఉండడం అంటే సగం అమ్మ సగం అయ్యా అన్నమాట. అదిగో అటువంటి వాళ్ళకి నమస్కారం మనం. అలాంటి ఆది దంపతుల అనుగ్రహం పొందాడు కాబట్టి ఇతనికి కలలో అనంగలతిక కనపడింది. ఆ అనంగలతికకి ఈయన ఈయనకి అనంగలతిక కనపడిన కథ మనం నేను చెప్పుకున్నాం. తన విగ్రహం కోసం యోగితో పాటు యోగిని వేషం వేసుకుని అనంగలతిక వచ్చిందని చెప్పాం. ఆ శిష్యుల్ని గురువుని శ్రీదర్శనుడు ఒక స్పెషల్ మకాంలోకి పంపాడు. ఆయనైతే పట్టించుకోలేదు, వాళ్ళు ఏదో భక్తులు కదా అని వాళ్ళకి సత్రంలో మకాం ఇప్పించాడు. కరోనా కాలంలో రికమెండేషన్ లేకపోతే కాశీలో రూములు దొరకలేదు తెలుసుగా మీకు. అలాగే యుద్ధ సమయంలో ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు తెలియదు కనుక ఎవరికి పడితే వారికి మకాం ఇవ్వరు. అందుకే రాజుగారు ప్రత్యేకంగా ఒక భటుణ్ణి ఇచ్చి పంపించాడనమాట. ఆ భటుడు వీళ్ళకి సత్రంలో ఒక రూమ్ ఇచ్చాడని అది కూడా నిన్న మీకు చెప్పాను. అందులోకి వెళ్ళాక అప్పుడు యోగి గారు శిష్యురాల్ని పిలిచి, అమ్మాయి అనంగలతిక, ఆ శ్రీదర్శనుడు కనిపించినప్పటి నుంచి నీ ముఖంలో కాంతి కనపడుతోంది, కొంపతీసి అతన్ని ప్రేమించామంటే కొంప తీయకుండానే ప్రేమించానండి అందావిడ. మహర్షి, మీకు చాలా కాలం క్రితం ఒక విషయం చెబుదాం అనుకుని మర్చిపోయాను. కొన్ని నెలల క్రితం నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో అమ్మవారి దూతలు ఒక మంచాన్ని నా దగ్గరికి పట్టుకొచ్చారు. ఆ మంచం మీద ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు, పరమసుందరుడు. అతడు వచ్చాడు, నేను అతనికి గంధం పూశాను, ఆయన నాకు గంధం పూశాడు, ఆయన నా మెళ్ళలో దండ వేశాడు, నేను దండ వేశాను. నా గొలుసు ఒరిజినల్ గొలుసు ఆయన మెళ్ళలో వేశాను, ఆయన తన గొలుసు నా మెళ్ళలో వేశాడు. నా గాజులు ఆయన చేతికి తగిలించాను, ఆయన కంకణాలు నాకు తగిలించాడు. ఆ తర్వాత అతడు ఎవరా అని అతని మీద విరహంతో కుమిలిపోతూ, ఈ మధ్యలో అమ్మవారి విగ్రహం కోసం కుమిలిపోతూ ఇలా అయిపోయాను నేను. ఇవాళ ఆలయంలో ఆనాడు అమ్మవారి దూతలు నా దగ్గరకి మంచం మీద తీసుకొని వచ్చినటువంటి కుర్రవాణ్ణి చూశాను. ఆయనే ఈ నగరరాజు, ధారానగర ప్రభు శ్రీదర్శనుడు. అతని చేతికి నా గాజులు ఉన్నాయి, అతని మెడలో నా గొలుసు ఉంది. అందువల్ల నా మనస్సుకి నచ్చిన వల్లభుడు, అమ్మవారు ప్రసాదించిన వాడు అతనేనని అర్థమైపోయింది. అమ్మవారి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూశారా గురువుగారు, నేను నిరంతరం అమ్మని పూజించేదాన్ని. ఆయనేమో ఎప్పుడూ శివుణ్ణి పూజించేవాడు, ఆయన శివభక్తుడు, నేను శివభక్తురాలిని. మా అమ్మవారిని అక్కడికి అత్తం దగ్గరికే పంపించి, అంటే కాబోయే మొగడింటి ముందే వచ్చేసింది ఆవిడ. అమ్మవారు ఈ పిల్లకి కాబోయే భర్త దగ్గరికి వచ్చేసిందనమాట పంపి. ఆ తర్వాత అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ అదృశ్యం చేసి ఇంత గొప్ప విచిత్రమైన లీల నడిపింది, ఒక చరిత్ర నడిపింది. నేను తొందరపడ్డాను. చివరికి ఎవరు నా భర్తో ఆయన మీదకే దండయాత్రకు తీసుకొచ్చాను. మళ్ళీ ఇది ఆయనకి తెలిస్తే నా మీద కోపగిస్తాడేమో. అసలు ఇక్కడికి వచ్చాక అమ్మవారికి ఎంత వైభవం ఉన్నది. గుళ్ళో అమ్మవారు కూర్చుంటే ఆవిడికి పూజలు దొరుకుతూ ఉంటాయి, అర్చనలు దొరుకుతాయి, అభిషేకాలు దొరుకుతాయి, మన ఇంట్లో విగ్రహం పెట్టుకుంటే ఏముంటుంది విలువ? అందుకే జగదంబ పరిమితమైన నా ఇంటిలో నుంచి అపరిమితమైన శక్తి కలిగిన ఆలయంలోకి వచ్చింది. ఇవాళ ఎక్కడెక్కడ నుంచో జనులు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని అమ్మని పూజించి తరించి పెడుతున్నారు. నా దగ్గర ఉన్నప్పుడు కేవలం అమ్మకి మాత్రమే పూజ జరిగేది. ఇప్పుడు ఒక పక్కన శివుడు, ఓ పక్కన ముగ్గురమ్మలు, ఇటు అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికీ పూజలు జరుగుతున్నాయి, వచ్చిన వాళ్ళకి ఇద్దరు దర్శనం అవుతున్నది. ఓహో, ఇది మహాభాగ్యం. ఏమైనా యుద్ధం ఆపి పెళ్లి జరిగేలా చెయ్యండి అనగా, హమ్మ శిష్యురాలా, గురువుగారికి తెలియకుండా ఎంత కథ నడిపావు. ఎన్నాళ్ళు గురువుగారు గురువుగారు అన్నీ మీకు చెబుతానన్నావు, కానీ కొంతమంది పైకి గురువుగారి దగ్గర భక్తి నటిస్తారు, కానీ వాళ్ళ మనస్సులో ఉన్న రహస్యాలు బయటికి కక్కరన్నమాట అన్నాడు ఆయన. ఆవిడ కొంచెం సిగ్గుపడింది. అన్నీ ఏం చెప్పగలరండి, ఇలాంటివి కొన్ని చెప్పుకోలేరు కానీ కానీ చెప్పాలట. గురువు దగ్గర కనుక చెప్పుంటే అసలు ఈ స్థితి ఎక్కడి వరకు రాదు. ఇది కూడా ఒక విచిత్ర లేలనుకోండి. సరిగ్గా అర్ధరాత్రి 12 దాకా వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుని నిద్రపోయారు. నిన్ననే మీకు కొంచెం క్లూ ఇచ్చి వదిలేశానుగా, ఈ గదిలో ఒక ధ్వనిముద్రిత యంత్రం పెట్టారు. ఆ రోజుల్లో కూడా అద్భుతమైన యంత్రాలు ఉండేవి. ఆ యంత్రాలు ఇత్తడి రేకులు, రాగి రేకులతో తయారు చేయబడిన యంత్రాలు. ఈ యంత్రాలు పడుకునే వాళ్ళు మంచం కిందో తలగడ కిందో పెడితే ఆ పడుకున్నటువంటి వాళ్ళు గదుల్లో ఏం మాట్లాడుకున్నా ఈ యంత్రంలో అవి ముద్రితమైపోతాయి, అంటే రికార్డ్ అయిపోతాయి. ఇప్పటి మొట్టలో ఇప్పటి మాటలు చెప్పాలంటే రికార్డ్ అయిపోతాయి, టేప్ రికార్డర్. సెల్ ఫోన్లు వచ్చాక ఎక్కడికక్కడ ఈ దిక్మాలను పెట్టేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఫోన్ చేస్తూ ఉంటే కూడా ఆఖరికి ఏమీ తెలియని అమాయకంగా ఉండే మన పారసారథి గారు కూడా ఎవరిని మాట్లాడితే వాయిస్ రికార్డ్ చేసేస్తున్నారు. మీరు అప్పుడు ఇలా అన్నారండో అని అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యన ఎవరితోనైనా మాట్లాడే ఉంటే చాలా డేంజర్, మన రహస్యాలు చెప్పే ఉంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు. దాన్ని ఏమో నవరంధ్రాలు టీవీకి రిలీజ్ చేశారంటే డేంజర్, వాడో దుర్మార్గుడు. ఈ నవరంధ్రాలు టీవీ అని ఓ టీవీ ఉంది, అందుకే భగవంతుడు వాడిని ఎత్తి మీద పట్టుమని కొట్టవలసిన వాడే కొట్టాడు. వాడికి జీవితంలో ప్రకాశం లేకుండా చేసి పారేశాడు వాడిని. భగవంతుడి భక్తుల తోలికి, మహాత్ముల తోలికి, గుడుల తోలికి వచ్చి వెకిలి వేషాలు వేస్తే ఏమవుతుందండి? అసలు ఆ ఛానల్లే నాశనం అయిపోతుంది. కంగారు పడకండి, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసి మహాత్ముల తోలికి రాకుండా ఉంటే బతుకుతారు, లేదా నవరంధ్రాలు ముయ్యబడతాయి. ఇక జీవితంలో వాళ్ళకి రంధ్రం ఉండదు, ఒకటే రంధ్రం, నీరంధ్రం. గురువుగారి మాట అంటే వేళకోళం అనుకోకండి. నా వాక్శుద్ధి ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇదేదో బెదిరించడానికి చెప్పడంలా, మన ధర్మం జోలికి వచ్చిన వాళ్ళు ఎవడైనా నశించిపోతాడు. ఈ ధర్మం చాలా గొప్పది, ఈ ధర్మానికి అపూర్వ శక్తి ఉన్నది. ధర్మాన్ని ఆచరించిన వాళ్ళందరినీ రక్షిస్తుంది. ఈ ధర్మం జోలికి వచ్చి మహాత్ముల మీద రవ్వంత అభాండం వేశారా, దానికి తగిన శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ఈ ధ్వని యంత్రాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయన్నమాట. ఆ యంత్రాలు ప్రమాదకరమైనవి కావు. ఇప్పుడు యంత్రాలన్నీ ఈ వైఫై వీటి వల్ల, ఈ సిగ్నల్స్ వచ్చేటటువంటి టవర్స్ వల్ల ప్రజలకు హాని కలిగిస్తున్నాయి. రాత్రిపూట సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని నిద్రపోతే తెల్లారేసరికి మీకు రోగాలు వస్తాయి, చెవులు దెబ్బతింటాయి, క్యాన్సర్ కూడా వస్తుంది తెలుసా. ఈ సిగ్నల్స్ చాలా డేంజర్, ఆ వైబ్రేషన్స్ మనిషిని నాశనం చేస్తాయి. ఎక్కువ మందికి ఈ మధ్యన పెరాలసిస్, గుండెపోటు ఎందుకు వస్తుందంటే ఎడం చేత్తో సెల్ ఫోన్ ఎక్కువ పట్టుకుని మాట్లాడుతున్నారట, మాట్లాడితే హార్ట్ అటాక్ వస్తుందట. అందుకని కుడి చేత్తో పట్టుకోండి, ఎక్కువసేపు ఎడం చేత్తో పట్టుకోవద్దన్నారు. అయినా మన వాళ్ళు 24 గంటలు, రాత్రి లేదు పగలలేదు, ఎడం చేత్తులో పెట్టుకుని వాట్సాప్ చూస్తూనే ఉంటారు. మా పిల్లలకండి భలే వచ్చేసిందండి సెల్ ఫోన్ వాడడం అన్నాం ఈ పిచ్చితల్లులు. అది సెల్ కాదు, నీ పిల్లలకి తెచ్చిపెట్టి హెల్ నువ్వు నరకం ఇస్తున్నావు వాళ్ళకి. చివరికి వాళ్ళకి లైఫ్ నిల్ అయిపోతుంది, అందుకే వాళ్ళు బుర్ర పాడైపోయి అలా గుడ్లు వేసుకుని చూస్తానమాట. బజారుకి వెళ్ళి ఓ 100 రూపాయలు ఇచ్చి ఏదైనా సరుకు తెమ్మంటే 100 అక్కడ ఇచ్చొస్తాడు, ఏం తేవాలో తెలియదు వాడికి. కనీసం చిల్లర అడగడం చేత కావటంలా. ఏమీ లేనటువంటి ఇంట్లో కూర్చుని వాళ్ళు చిల్లర లెక్కెట్టేస్తున్నారు, బోల్ డబ్బులు సంపాదిస్తున్నారు. పాతకాలం వాళ్ళు చదువుకొని వాళ్ళు లెక్కెడుతున్నారు, ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలకి లెక్కలు రావు. 2 2s అండి, 2 2s ఎంత అంటావు అని అంటే క్యాలిక్యులేటర్ నొక్కి 2 × 2 4 అండ్ డోయ్ అంటున్నారన్నమాట. చివరికి 2 × 2 కూడా క్యాలిక్యులేటర్ నొక్కవలసిన దుస్థితి ఎందుకు వస్తుందంటే ఈ సెల్ ఫోన్లే మనుషుల్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి ఈ దరిద్రపు యంత్రాల కంటే ఆ రోజుల్లో యంత్రాలు చాలా గొప్పవి, అవి మనుషులకి ప్రమాదం తెచ్చిపెట్టవు. అటువంటి ధ్వనిముద్రిత యంత్రాన్ని మంత్రిగారు పెట్టారు అక్కడ. రాజుగారు ఎవరిని చూసినా గౌరవించేస్తారు, రాజుగారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది అని ఆ రోజుల్లో మంత్రులు భావించేవారు. ఇప్పుడు గురువుగారు అన్నీ ఇక్కడ వదిలేసిపోతే నా దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నవాడు కూడా వదిలేస్తే ఏమైపోతుంది, యంత్రాలు పోతాయి, కళ్ళదోళ్ళు పోతాయి, దుప్పట్లు పోతాయి. వదిలేశారంటారా నాయన అంటే మీరు వదిలేశారండి, మీరే తెచ్చుకున్నారేమో అనుకున్నానని అంటున్నారు నా అసిస్టెంట్లు. నా అదృష్టం అలాంటి మంత్రుల ఉపయోగం ఉంది. మంత్రి అంటే ఎలా ఉండాలి, ఆయనకి పూచిక పుల్ల పోకుండా రక్షించాలి, ఆయన వెనకుండి రక్షించాలి, ఆయన పనులన్నీ తామే చక్కబెట్టాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళాక టికెట్ తెచ్చావా అంటాడు ఒకడు, బ్యాంకుకి పాస్బుక్లు పెట్టుకెళ్ళి కింద పారేస్తాడు ఒకడు. మహానుభావులు, నమః పార్వతీ పతే హరహర మహాదేవ, వీళ్ళందరికీ సద్బుద్ధి జ్ఞానము అన్నీ ప్రసాదించుగాక, తెలివితే అట్లా ప్రసాదించుగాక. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, నమః పార్వతీ పతే లోకశ్రేయస్సు కోసం అరవాలి ఆ మాత్రం. ఆనాడు శ్రీదర్శనుడికి ముఖరకుడు అతని బావమరిది పద్మిని యొక్క సోదరుడు మంత్రిగా ఉన్నాడు. ఆవిడ చాలా మేధావి, అందులో జూదంలో దెబ్బతిన్న మేధావి, పేకాట్లో దెబ్బతిన్నవాడు తర్వాత బాగుపడితే వాడు అంత మేధావి ఎవడు ఉండడండి. ఈ తెలివితేటలు జూదం వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయట, అందుకే ఈ యంత్రం పెట్టాడు. ఈ సన్యాసులు ఎవరై ఉంటారు ఈ సమయంలో రాజుగారిని దీవించి బొట్టలో వేసుకుని స్పెషల్ రూమ్ పొందుతున్నారంటే వీళ్ళ సంగతి ఏమిటి అని ఈ మిషన్ పెట్టాడు. ఈ యంత్రం వాళ్ళు నిద్రపోయాక రహస్యంగా గదిలో ప్రవేశించి సిబిసిఐడి వాళ్ళు పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వగానే ఆయన ఆన్ చేసి చూసుకున్నాడు, విషయం అర్థమైపోయింది. ఈ వచ్చినావిడ శత్రురాజైన అనంగసేనుడి కూతురు అనంగలతిక, అసలు వాళ్ళ వల్ల ఈ తెగాదో వచ్చింది, ఆయన మొన్న వచ్చిన ఆ మధ్యన వచ్చిన యోగి ఈయనే అనమాట, మారు వేషంలో వచ్చాడనమాట అనుకుని అప్పటికప్పుడే రాజుగారు బావగారు అయిన శ్రీదర్శనుడి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా అన్నాడు రాత్రిపూట బావగారుని పిలవకూడదు, బావగారు అయితే రాత్రిపూట లేపకూడదట, కానీ రాజుగారిని లేపచ్చు రాజకార్యం కోసం. అందుకని మహారాజాని తలుపు కొట్టగానే ఏమి మంత్రి అన్నాడు ఆయన కూడా, ఏం బావమరిది వచ్చేవనలేదు, ఇద్దరికీ ఔచిత్యం ఉంది కనుక ఈ యంత్రం వినండి అని వినిపించాడు. అమ్మ యోగిగారు ఆనాటి యోగిగారేనా నన్ను బెదిరించి వెళ్ళినవాడు, ఈవిడేనా అనంగలతిక, అయ్యి బాబోయ్ మిత్రమా, నా జీవితంలో ఆనాడు కలలో కలుసుకున్న ఆ సుందరిని చూడగలనా అని 3 నెలలుగా తిండి తిప్పలేక అల్లాడిపోతున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల, అమ్మవారికి గుడి కట్టి పూజ చేసిన వేళా విశేషం వల్ల ఆ సుందరి నాకు లభించింది. తొందరగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామంటే నీకంత కంగారు, ఓ పక్కనే వాడు యుద్ధానికి వచ్చారు, ఈ టైంలో వాళ్ళేమిటో మనమేమిటో తెలుసుకోకుండా వాళ్ళని తీసుకురావడం ప్రమాదం, నువ్వు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేద్దాం బయటికి వెళ్లకుండా, తర్వాత సంగతి చూద్దాం అనగానే వెంటనే కొంతమంది భట్లు వెళ్ళిపోయి ఆ రూమ్ చుట్టూ కాపలా కాశారు. అందులో వాళ్ళు బయటికి వెళ్లకుండా, బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా, లోపల వాళ్ళు బయటకు రాకుండా. ఆ తర్వాత శ్రీదర్శనుడు ఒక ఉత్తరం రాసి పంపాడు, దొంగలు 3 మా సత్రంలో చేరారని విన్నాం, ఆ 3 నాయకురాలు ఓ సుందరి అయిన దొంగట, ఆ దొంగ చాలా కాలం క్రితం నా కంకణాలు గొలుసు కొట్టేసిందని విన్నాను, నా గొలుసు కంకణములు తిరిగి నాకు పంపించవలసిందిగా కోరుతున్నాను అని ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకుంది ఆవిడ, అమ్మ బాబోయ్ రాజుగారికి మా సంభాషణ విన్నాడు అర్థమైపోయింది నేను ఎవరో అనుకుని వెంటనే ఆవిడ, అసలు దొంగ సొమ్ము మీ దగ్గరే ఉంది, నా గాజులు నా గొలుసు పట్టుకుపోయిన ఒక దొంగ మీ నగరంలో ఉన్నాడు, ఆ దొంగని పట్టి నాకు అప్పగిస్తే ఈ దొంగ ఆ దొంగకి వశమవుతుంది అని సమాధానం పెట్టింది. దొంగ దొంగ కలుసుకోవాలంటే గుళ్ళో కలుసుకుంటే బాగుంటుంది, గుళ్ళో దొంగలకి మంచి స్థావరం ఉంటుందని మళ్ళీ వార్త పంపాడు ఈయన. గుళ్ళో దొంగలు ఉంటారని బోర్డు పెడతారు కదా, కాబట్టి గుళ్ళో కూడా దొంగలు చేరుతూ ఉంటారు. రాజుగారు చమత్కారంగా దొంగలం దొంగలం గుళ్ళోకి చేరదాం అప్పుడు చూసుకుందాం అన్నాడు. అనగానే కొంతమంది భట్లు ఉత్తరం ఇవ్వగానే, ఈ దొంగలు గుళ్ళోకి రాకుండా బయట కాపలా ఉన్నారు, ఈ కాపలా వాళ్ళ నుంచి ఏం చెయ్యాలి అని మళ్ళీ ఉత్తరం రాసింది ఆవిడ. రాజుగారు చిరునవ్వు నవ్వి కొంతమంది పరిచారికల్ని పంపాడు. ఈ పరిచారికలు అనంగలతికి అనంగలతిక యొక్క స్నేహితురాలికి పన్నీటితో స్నానం చేయించి శుభ్రంగా అలంకరించి పెళ్లి కూతురులాగా, ఆ తర్వాత యోగితో పాటు గుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఇక ఆ పూట గుడి కిటకిటలాడిపోయిందట. ఊళ్ళో పౌరులతో రాజుగారు ఎవరో దొంగలను విచారిస్తున్నట్ట అని ఎలా తెలిసిపోయిందో వార్త తెలిసిపోయింది. ప్రజలు కదా, ఎక్కడ ఏం మూల ఏం జరిగినా కనిపెట్టేస్తారండి. మరి ఎలా కనిపెడతారో తెలియదు. ఏదో మా ఇంట్లో రహస్యంగా రేపు పొద్దున పులిహార చేద్దాం అనుకుంటే ఆ తెల్లారేసరికల బయట వాళ్ళు తెలిసిపోతే రేపు పొద్దున గుళ్ళో పులిహార చేస్తున్నారంట కదా గురువుగారు అని నాకే కబుర్లు చెబుతూ ఉంటారు వీళ్ళు. అంటే దీన్ని బట్టి మన ప్రజల్లో ఎవరికో కర్ణపిశాచి ఉండి ఉంటుంది. ఎక్కడ ఏం మూలం జరిగినా తెలుస్తుంది. అందులో మా పేటలో ఉన్న వాళ్ళకి భలే కర్ణపిశాచులు ఉంటాయి, వాళ్ళకి భలే తెలుస్తాయి. నాకు తెలియబోయి, నాకు తెలియకపోయినా అక్కడక్కడే ఒక గురువుగారు అదేదో కట్టేశారంటే ఇదేదో కట్టేశారు. ఇంకా అసలు నేను కొనాలి స్థలం, నాకు కొనేవాడికి ఇక్కడ ఉన్న లక్ష్మికి తప్ప ఇంకో మూడో వ్యక్తి తెలియదు ఆ స్థలం కొంటున్నావో లేదు. అయినా సరే ఊళ్ళో గురువుగారు కొనేశారట, అక్కడ బిల్డింగ్ కట్టేశారట, అదే శివాలయం కట్టేశారట. ఈలోపు కట్టకపోయినా మీరు ఇక్కడ శివాలయం కట్టేస్తున్నారట, అమ్మ బాబోయ్ మీ ఎదురుగుండా మేము ఉండొచ్చా, శివుడి ఆలయం వల్ల మేము ఏమైనా అయిపోతామా అని వణిగిపోతూ ఒకళ్ళిద్దరు ఫోన్లు మహారాజుకి. నేను ఆశ్చర్యపోయాను, ఇంకా అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు, ఎలా తెలిసిపోయింది రానని. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళు మహా ఉపాసకులు, మహోపాసకులు కనుక ఆ ఉపాసనా బలం వల్ల చెవిలో కన్నపీసేసి వచ్చి చెప్పింటుంది అని. అది అన్నమాట వార్త యొక్క లక్షణం. ఒకప్పుడు ఒక రాజుగారికి అనుమానం వచ్చింది, నేను ఎక్కడో అంతఃపురంలో రహస్యంగా ఏదో మాట్లాడుకున్నవి బయట ప్రజలకు కూడా తెలిసిపోతున్నాయి, ఎలా తెలిసిపోతున్నాయి మంత్రి గారు అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి గారు నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. మర్నాడు రాజుగారు మంత్రి చెప్పినట్టే చేయడానికి సిద్ధపడి పళ్ళు తవ్వుకుంటూ తవ్వుకుంటూ భార్యని పిలిచి, రాణి రాణి, పళ్ళు తవ్వుకుంటూ ఉండగా పళ్ళు తవ్వుకునే పుల్ల పలుదోము పుల్ల, అదే పందుం పుల్ల అంటారే, ఆ పుల్ల కింద పడిపోయింది అన్నాడు. ఈ పుల్ల కింద పడిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత పనులు చేసుకున్నాడు, స్నానం చేశాడు. మధ్యాహ్నం 12 గంటలకి సభలోకి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే ఊళ్ళో ఉన్న ప్రజలు పరుగు పరుగుని వచ్చి, మహారాజా మీరు బతికే ఉన్నారా, మీరు బతికే ఉన్నారా అన్నారు. అదేమిటి, నేను బతికుండడం ఏమిటి, నేను చావడం ఏమిటి, ఇదేమిటి ఆశ్చర్యం, నేను బతికే ఉన్నానా అనే అనుమానం మీకెందుకు వచ్చింది అన్నాడు రాజు. అప్పుడు వాళ్ళల్లో ఒకటి తర్వాత ఒకటి లేచి, మహారాజా పొద్దుట మీరు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే మీ నోట్లోంచి పళ్ళు తవ్వుకునే పుల్లలు, ఇనప ముక్కలు, సూదులు, మేకులు, సోలాలు, గాజుబుడ్లు, బాంబులు ఇవన్నీ నోట్లోంచి పడ్డాయట, ఇన్ని మీ నోట్లోంచి బయటకు వస్తే మీరు ఎలా బతుకున్నారు మహారాజా అన్నారు వాళ్ళు. అప్పుడు రాజుగారు వెంటనే ముందు రాణి గారిని పిలిచారు. రాణి, పొద్దున్న నేను నీతో ఏమన్నాను అంటే పళ్ళు తవ్వుకునే పుల్ల కింద పడింది అన్నారండి మీరు అన్నది ఆవిడ. నువ్వు ఎవరికైనా ఈ విషయం చెప్పావంటే నా సేవకురాలు ఉందిగా దాసి, దాని హెడ్ దాసిని పిలిచి, ఏమే రాజుగారు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే పందుం పుల్ల నాలిగ బద్ద కింద పడ్డాయిందట, నాలిగ బద్ద చేర్చింది ఈవిడ, పందుం పుల్లకి పక్కన నాలిగ బద్ద చేరిందనమాట. ఈ దాసీది ఏం చేసింది, దాని అసిస్టెంట్కి, చూసావా చూసావా రాజుగారు పళ్ళు తవ్వుకుంటూ ఉంటే నోట్లో పందుం పుల్లతో పాటు నాలిక బద్దతో పాటు పళ్ళు కూడా కట్టుడు పళ్ళు ఊడిపోయాయి అందుట. ఇక కట్టుడు పళ్ళు అయిపోయాయి రాజుగారికి. ఇంకెక్కడి నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వెళ్ళడంలో లోపల నుంచి పుల్ల, నాలిక బద్ద, పళ్ళు, ఒకళ్ళు మేకులు, ఒకళ్ళు సూదులు, ఆర్ఆర్పేట నుంచి మా విజయలక్ష్మి గారేమో నోట్లోంచి గుండ్లు, సీసా గుండ్లు అంది, పార్సారథి గారు గుండ్లు కాదు అందులోంచి బాంబు అన్నారు. ఇక ఆ తర్వాత వెనకాతలు వచ్చేటటువంటి ఆదిలక్ష్మి ఏమో బాంబే కాదు లోపల ఉన్నటువంటి బాంబు నారబాంబు అంది, అది వాడు చూసి వచ్చినట్టు, అబ్బే నారబాంబు కాదు పీచు బాంబు అన్నారు విశాలక్ష్మి గారు. ఇలా పేచీలు పేచీలు పెరిగిపోయాయి, చివరికి రాజుగారు నోట్లోంచి నేను వచ్చాయన్నారట. నోట్లోంచి బయటకు వచ్చేయంటే అలా అలా పెరిగిపోతాయి అన్నమాట. అలాగే ఎంత విచిత్రం అండి వార్త. ఈ వార్త ప్రజలకి తెలిసిపోయి అందరూ ఆ గుడి చుట్టూ జరిపోయారట. రాజుగారు నవ్వుకుని, నా ప్రజలకు నా మీద ఎంత అభిమానం అనుకున్నాడు. ఆ తర్వాత యువరాణి గారిని పిలిచి, రాణి ఏవి నా కంకణాలు అన్నాడు. ఆవిడ, నా గాజులు ఇవ్వండి అంది. ఈ విషయం ఏమిటో తిరిగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే అప్పుడు యోగి గారు లేచి, మహాత్ములారా, కయ్యం అనుకుంటే వియ్యం అయ్యింది, మీ రాజు పరమ శివోపాసకుడు, అంతటి శివభక్తుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు, ఆ మహాత్ముడి యొక్క పూర్వ శివభక్తి వల్ల అమ్మవారు ఇక్కడికి వచ్చింది అని జరిగిన కథ అంతా చెప్పి, ఈ అనంగలతిక మీ మీదకి యుద్ధానికి వచ్చిన అనంగసేనుడనే లవంగద్వీపపు మహారాజు గారి కూతురు, ఆవిడ పూజించుకునే విగ్రహాన్ని దొంగలు ఒక వర్తకుడికి అమ్మితే ఆ వర్తకుడు మీ రాజుగారికి ఇచ్చాడు, రాజుగారు గుడి కట్టాడు, ఆ విగ్రహం తిరిగి తనకు కావాలని అమ్మాయి పేచీ చేస్తే వాళ్ళ నాన్నగారు 15 లక్షలకి పైబడినటువంటి సైన్యంతో ఇక్కడ యుద్ధానికి వచ్చాడు, తీరా వచ్చి చూస్తే కల్లో తనకి కనపడిన ఆయన ఈయనేనని ఆవిడ కనిపెట్టింది. చూచారా అమ్మవారి లీలలు, దంపతుల్ని ఇలా కలిపింది. శివుణ్ణి పూజిస్తే అమ్మ సంతోషించి అక్కడ చేరుతుంది, అమ్మ అయ్యా చేరితే అక్కడ కళ్యాణాలు, శుభాలు జరుగుతాయి. మీరు చూడండి, మన గుళ్ళోనే చూడండి, నిరంతరం కళ్యాణాలు జరిగాయి ఇక్కడ. ఈ మధ్యన ఇక్కడికి వచ్చి భగవతి కళ్యాణాలు చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మందికి కళ్యాణాలు అయ్యాయి. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి సంతానం కలిగింది, మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. జీవితంలో ఎందుకు పనికిరావు అనుకున్న వాళ్ళు ఆనందంతో వెళ్ళారు. నమ్మి భక్తితో ఈ కాలంలో, ఈ కాస్త కాలంలో, ఈ షార్ట్ పీరియడ్లోనే, ఈ 7-8 నెలల కాలంలోనే ఇంతమంది నీ శుభాలు పొందారు. భగవంతుడి భక్తితో పూజిస్తే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తీస్తాడు. పెళ్ళి కాలేదని ఏడుస్తుంటే పెళ్ళి అవుతుంది. నాకు ఇంకా ఆశ్చర్యం తెలిసినా, మొన్నే వచ్చాడు ఒక అతను ఆ మధ్యన, ఒక 3 నెలల క్రితం ఎంతో, నా ఉద్దేశం ప్రకారం అక్టోబర్లో వచ్చి ఉంటాడు, శరత్కాలంలో అనుకుంటాను, 40 ఏళ్ళు. ఆ అబ్బాయికి కళ్యాణం కుదిరిందండి, 40 ఏళ్ళు. ముదురు పెళ్లి కొడుక్కే పెళ్లి కుదిరింది. సరిగ్గా 40 ఏళ్లకు ఒక ఏడాది తక్కువగా ఉన్న అమ్మాయే దొరికింది అతనికి. భగవంతుని అనుగ్రహం అలా ఉంటుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో మరొక శిష్యుడు ఇల్లు కూడా కట్టుకుని గృహప్రవేశం చేసుకున్నాడు. అలా వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, గృహప్రవేశం అయిపోయింది. చకచకచక అయిపోయాయి. కాబట్టి భక్తితో పట్టుకుంటే శుభాలు కలుగుతాయి. అందువల్ల ఈ రాజుగారికి, రాణిగారికి సంధానం భగవంతుడు అలా కుదిర్చాడు. మీ భక్తులు కూడా అదృష్టవంతులు. ఇటువంటి ఆలయం, క్షేత్రం ఏర్పడింది. రాజు మహాత్ముడు, ఎంతో పూర్వం ఉన్న మొదటి రాణి పద్మిని గొప్పది, ఇప్పుడు కాబోయే రాణి అనంగలతిగా గొప్పది అనేలోపు నగరం యొక్క పొలిమేరల్లో గందరగోళం ఏర్పడింది. ఏమిటా గందరగోళం అన్నాడు రాజుగారు. మా అనంగ లతిక యొక్క తండ్రి అనంగసేన మహారాజు గారు తొందరపడి 15,000 మంది ఆశ్చక దళాన్ని పంపేట. 15,000 మంది గుర్రపు రౌతులు ఈటలు కత్తులతో వచ్చి మన కాపలా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం తీవ్రంగా పరిణమిస్తోంది, ఏం జరుగుతుందో తెలియదు అన్నారు వాళ్ళు. అనగానే యోగి, మీరందరూ ఇక్కడే ఉండండి, మా రాజుగారికి ఏదో కంగారు వచ్చినట్టుంది, అందుకే ముందుకే ఆశ్చక దళాన్ని పంపాడు, గుర్రపు రౌతుల్ని పంపాడు, ఈ యుద్ధాన్ని నేను ఆపుతాను అని గుర్రం తీసుకుని ఒక 5-6 భటులను వెంట పెట్టుకుని పరుగు పరుగున తమ రాజుగారి ఆశ్చక దళము, ఈ శ్రీదర్శనుడి యొక్క కాపలా భటులు యుద్ధం చేస్తున్న చోటుకు వచ్చాడు. అప్పటికి యుద్ధం భీకరం అయిపోయింది, కొంతమంది సైనికులు చచ్చిపోయారు కూడా. ఇటు రాజుగారి బలం యుద్ధం చేస్తోంది, అటు అనంగలతిక యొక్క ఆశ్చక దళము ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో యోగి, ఆగండి ఆగండి అని అరుచుకుంటూ వచ్చాడు. యోగిని చూడగానే ఇరుపక్షాల వాళ్ళు యుద్ధం ఆపారు. ఆ ఆశ్చక దళాల నాయకుడు యోగిని చూడగానే 2 చేతులు జోడించి, మహాత్మా మీరు బయటే ఉన్నారా అన్నాడు. నేను బయట ఉండగా ఎక్కడున్నాను అంటే, ఇప్పుడే మాకు ఒక గూఢచారి ద్వారా ఒక వార్త తెలిసిందండి, రాత్రి మీరు ఇక్కడ ఒక సత్రంలో ఉన్నట్టు, మిమ్మల్ని ఇక్కడ ఉన్న రాజుగారు రాణితో పాటు, యువరాణితో పాటు బంధించినట్టు మేము విన్నాం. అంటే వీళ్ళ సిబిసిఐడి వాళ్ళకు ఉంది, అనంగలతికిని వాళ్ళని చెరసాల్లో పెట్టినట్టుగా అనుకున్నట్టు వాళ్ళు. ఈ రాజుగారు ఎటు వెళ్లకుండా కాపలవాళ్ళని పెట్టడం, ఈ సంవాదం ఎంత పూర్తి తెలియదుగా, ఏదో కాపలవాళ్ళు అక్కడ ఉన్నారు, ఆవిడ్ని బంధించి రాజుగారు గుళ్ళోకి పట్టుకుపోయారు అనుకున్నారట వాళ్ళు. అమ్మ బాబోయ్, మా గురువుగారు, మా అమ్మాయి చెలికెత్తే ముగ్గురిని శ్రీదర్శనుడు బంధించాడు అని రాజుగారు కంగారు పడి, తాను మిగతా సైనికుల్ని తీసుకొచ్చేలోపు వేగముగా ప్రయాణము చేసేటటువంటి ఆశ్చక దళాన్ని పంపాడు. గుర్రాలెక్కి వేగంగా వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళని పంపాడనమాట. ఆ ఆశ్చక దళ నాయకుడు ఈ విషయం యోగికి చెప్పి, మేము అందుకే యుద్ధానికి వచ్చామండి, అయితే మిమ్మల్ని, మా యువరాణి గారిని ఈ శ్రీదర్శన మహారాజు గారు చెరసాల్లో పెట్టలేదా, మేము విన్న వార్త అబద్ధమా అంటే, మీరు విన్న దాంట్లో కొంత సత్యం కొంత అసత్యం ఉంది, తర్వాత ఆ విషయం చెబుతాను. ప్రస్తుతం మనం వియ్యాలవరం, ఓ శ్రీదర్శన భటులారా, మీరు యుద్ధం ఆపండి, మీరు యుద్ధం ఆపండి, ఎక్కడ రాజుగారు, రాజుగారిని తీసుకురండి, ఆయనతో మాట్లాడతానన్నాడు ఈయన. ఇలా మాట్లాడేలోపే గంటన్నర కాలానికి రథాల మీద రాజుగారు కూడా వచ్చేశారు. వెంటనే యోగి గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరెంత అదృష్టవంతులు, యుద్ధానికని వచ్చారు కానీ యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే కార్యక్రమం మరొక రకంగా మారిపోయింది అని జరిగిందంతా చెప్పి, మీకు కాబోయే అల్లుడు ఈయనేనండి, మీ అమ్మాయి కల్లోకి వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని చెట్టబట్టినటువంటి ఇతని కోసమే నీ కుమార్తె అనంగలతికై నెలల తరబడి దుఃఖం చెందుతోంది అనగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఏమి విచిత్రం ఇది, యోగి గారు ఇది నిజమేనా, లేక ఇక్కడికి వచ్చాక మీరు ఏమన్నా తినకూడదు తిన్నారా అన్నాడు. ఆయన కూడా, మీకేమన్నా మతిపోయిందంటే, మతిపోలేదు గతిపోలేదు రండి రాజా. శ్రీదర్శనుడు లాంటి పురుషులు చాలా అరుదుగా దొరుకుతారు. శ్రీదర్శనుడు మహాత్ముడు, విప్రోత్తముడు, ఉపాసకుడు, క్షత్రియులకు ఉండవలసిన లక్షణాలు ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు, అటువంటి వాడు అల్లుడుగా దొరకడం అదృష్టం అన్నాడు ఆయన. క్షణాల్లో యుద్ధం ఏమైపోయింది, కయ్యం కాస్త వియ్యంగా మారిపోయింది. ఇంకేముంది, శ్రీ దర్శనుడికి స్వాగతం ఆయన పలికాడు, రండి మామగారు అని ఈయన స్వాగతం పలికాడు. ఈ శ్రీదర్శనుడి మీద యుద్ధానికి అనంగసేనుడికి సాయానికి వచ్చిన మహారాజులు ఉన్నారుగా, వాళ్ళందరికీ మంచి మంచి విడుదలు ఏర్పాటు చేయబడ్డాయి, భటులందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, నిమిషాల మీద అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. శుభముహూర్తంలో అమ్మవారి సన్నిధానంలో అనంగలతికకి శ్రీదర్శనుడికి మహావైభవంగా కళ్యాణం జరిగింది. 5 రోజులు పెళ్లి జరిగిందిట. అయినా రాజుగారి పెళ్ళి అంటే ఒకరోజు ఒక పూటలో అవుతుందా? మనమా పుట్టుకుని అన్నవరం వెళ్ళి అలా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టుకుని తాళి కట్టేసి పరిగెత్తుకు వచ్చేయడానికి 5 రోజుల కళ్యాణంలో మహోత్సవాలు జరిగాయి. అనంగలతిక, ఈ మొదటి భార్య పద్మిని, ఇద్దరూ సంగీత విద్వాంసురాళ్ళు, వాళ్ళు కూడా పెళ్లిలో కాసేపు కచేరీ వాయించారు. శ్రీదర్శనుడు గంధర్వగాయకుడు, ఆయన శివుడి మీద గీతాలు పాడాడు, పాటలు పాడాడు. మంచి భోజనాలకి చెప్పేక్కర్ల. ఈ విధంగా అపూర్వ రీతిలో కళ్యాణం జరిగింది.